येन तस्मै श्री गुरवे नमः।
మానవ చరిత్రలోనే ఒక అత్యద్భుతమైనటువంటి మార్పుకి మనము సన్నాహాలు చేసుకుంటున్నాము. మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు మనము గత పూర్ణమి నుంచి మొదలెట్టాం. ఆ మూడు కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతాయి అన్నదానికి ఆధారంగా రెండే రెండు సాధనా విధానాలు మీకు అందజేశాను నేను. ఒకటి సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకయన్. ఇది మీకు బాగా అలవాటు అవ్వాలి. ఎప్పుడు మీరు 10 మంది కూర్చున్నా మీలో మీరు మాట్లాడుకోవటం కాదు, కళ్ళు మూసుకుని కలిసి కూర్చోవటం. కండిషన్ ఏంటి అంటే కళ్ళు మూసుకుని కలిసి కూర్చోవాలి. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చోవటం మాత్రం కుదరదు. ఇది ఇంచేత ఈ సాధన సామూహికమైనటువంటి సాధన. పూర్వకాలలో ఋషి ఆశ్రమాలలో స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఒక ఋషి చుట్టూ కూర్చుని సాధన చేసుకునేవారు. సాందీపని ఆశ్రమం కావచ్చు, వాల్మీకి ఆశ్రమం కావచ్చు, వశిష్ఠుడి ఆశ్రమం కావచ్చు. మళ్ళీ అలాంటి ఆశ్రమాల యొక్క రూపకల్పన మనం చేస్తున్నాము, అది గుర్తుంచుకోండి. మీరు చేస్తున్నటువంటి పని మామూలు ఆధ్యాత్మికమైనటువంటి పని మాత్రము కాదు. మేడమ్ క్యూరీ, జాన్జన్, బెక్వెరెల్ లాంటి సైంటిస్టులు రేడియో యాక్టివిటీ గురించి ప్రయోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకే తెలియదు అది ఎంత గొప్ప ప్రయోగము. తర్వాత దాని యొక్క గొప్పతనము తెలిసి నోబెల్ ప్రైజ్ ఇవ్వబడింది. కానీ మనకి మనం చేయబోయేటటువంటి ప్రయోగం యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, ఫలితము తెలుసు. ఇంచేత సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు, సర్వసమర్థులు అయినటువంటి గురువులు ఈ ప్రణాళికని రూపొందించి ఉంచారు 5000 సంవత్సరాల కిందటే. కానీ దానికి తగిన మానవీయ వనరులు సమకూర్చుకోలేకపోతున్నాం మనం. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకయన్. నువ్వు తిన్నగా కూర్చుని శ్వాస మీద దృష్టి కనుక ఉంచుకుంటూ మిగతాదంతా మర్చిపోగలిగితే నువ్వు ఏం కావాలనుకుంటే అది జరుగుతుంది. ఇంకొక స్టెప్ ముందుకెళ్తే అసలు నువ్వేమీ అడగక్కర్లేదు. నీకు ఎప్పుడు ఏది అవసరమో అదే నీ దగ్గరికి వస్తుంది. ఆచరించి చూడండి, ఇది ఋషులు మహాత్ములు గొప్పవాళ్ళు చెప్పినటువంటి సూత్రాలు ఇవి. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది అంటే స్విచ్ వేయకుండా స్విచ్ వేసినంత మాత్రాన లైట్ వచ్చి చీకటి అంతా పోతుందా అనుకుంటే ఏం లాభం, వేసి చూడండి. కానీ కండిషన్ ఏంటి అంటే ఇది మీరు సామూహికంగా చేసుకోవాలి. అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. వ్యక్తిగతమైనటువంటి సాధనలు కేవలము రాక్షసులు మాత్రమే చేసుకుంటారు. అది ఎప్పుడు మీకు అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. ఎవరిళ్లలో వాళ్ళు పూజలు అంత ముఖ్యమైనటువంటివి కాదు. సామూహికమైనటువంటి పూజలు ముఖ్యమైనటువంటివి. దేవాలయాలు అందుకున్నాయి. ఎక్కడెక్కడ దేవాలయాలు ఒక సామూహిక కేంద్రంగా ఉన్నాయో ఆ జాతులు ఎలా పైకి లేస్తున్నాయో మీ కళ్ళ ముందే జరుగుతుంది కదా. అంచేత దేవాలయాలను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. కానీ ఈనాటి దేవాలయాలను మనం ఉపయోగించుకునేటటువంటి స్థితిలో లేవు. మీరు అక్కడ కూర్చొని సమంకాయ శిరోగ్రీవం అంటే అక్కడ ఎవడో బెల్ కొడుతూ ఉంటాడు, అక్కడ ఎవడో ఇంకో పని ఏదో చేస్తూ ఉంటాడు. మీకు కావలసినటువంటి వాతావరణం ప్రస్తుతం దేవాలయాలు లేదు కనుక ఇలాంటి చోట ఎక్కడైనా కలుసుకోండి, లేకపోతే అనుగ్రహ పీఠాల్లో కలుసుకోండి. కానీ ఇది నేను చెప్పినటువంటి ఈ సూచన మీరు ఆచరించలేకపోతే ఫలితాలు రావు. ఇది మొదటిది. సామూహికంగా ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న సామూహికంగా చేసుకుంటారు. దాని తర్వాత ఎవరిళ్లలో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఒంటరిగా అయినా చేసుకోవచ్చు. ఎలా? స్కూల్లో సామూహికంగా చదువుతాం. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో చదివినటువంటి పాఠాలను ఒంటరిగా నెమరేసుకుంటాం. అలా అంతే తప్ప ఒంటరిగా చదువుకుంటానని కాదు, ఒంటరిగా సామూహికంగా మీరు చేసుకున్నటువంటి సాధనను ఒంటరిగా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటారు. అర్థమైంది కదా. ఇది మీకు బాగా వంటబట్టాలి. అంచేత ఎప్పుడు వీలవుతే అప్పుడు కబుర్లు చెప్పుకోకుండా ఏం గుర్తుంచుకోవాలి, సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అజలం స్థిర
సంప్రేక్షనాశికాగ్రం త్వం దిశశ్చానవలోకయన్.
ఇది మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు మీకు ఉపయోగపడుతుంది. బల్ల, కుర్చీ, ఫ్యాను, లైటు, ఫోటో క్లాస్ కుర్రాడికి ఉపయోగపడుతుంది, రీసెర్చ్ చేస్తున్న వాడికి ఉపయోగపడుతుంది కదా. అదేవిధంగా ఈ సమంకాయ శిరోగ్రీవం అన్నది మీ మొదటి మెట్లకి ఉపయోగపడుతుంది, రేపు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇది అంత గొప్పది. అంటే ఓటో క్లాస్ కుర్రవాడికి పెన్ను పేపరు కావాల్సిందే, రెండో క్లాస్ వాడికి పెన్ను పేపరు కావాల్సిందే, ఇంజనీర్ కి పెన్ను పేపరు కావాల్సిందే. ఎవడైతే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే పెన్ను పేపరు కావాల్సిందే. అదేవిధంగా ఈ శ్వాస మీద దృష్టి ఉంచుకోవటం అనేటువంటిది కాగితం లాంటిది, దాని మీద మీరు ఏదైనా రాసుకోవచ్చు. రాసుకోవటానికి కావలసినటువంటి అక్షర జ్ఞానం ఉండాలి కదా, భాష ఉండాలి కదా. ఆ భాష ఓంకారం కదా. బ్రహ్మ, ఆ విష్ణు, ఊ మహేశ్వర, మా గురువు, ఈ మూడు రూపాల ప్రతీతి. అంచేత గురువు ఉపయోగించుకునేటటువంటి మూడు శక్తులు మీరు ఉపయోగించుకుంటున్నారు. మైక్ పనిచేయాలన్నా, ఫ్రిడ్జ్ పనిచేయాలన్నా, హీటర్ పనిచేయాలన్నా, ఎలక్ట్రిసిటీతో పనిచేసే కొన్ని వందల పరికరాలు ఉన్నాయి, కొన్ని వేల పరికరాలు. ఏది ఉన్నా మూడు పాయింట్స్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి, న్యూట్రల్ ఉండాలి. అంచేత శ్వాస అనేటటువంటి కాగితం మీద ఆ ఊ మా అనేటటువంటి మంత్రాత్మకమైనటువంటి అక్షరాలు మనం ఉపయోగించుకుని ఏ స్థితికి వెళ్ళాలి? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే. ప్రతి వ్యక్తి చేతనతో ఉన్నటువంటి ఆ గురుశక్తిని మనం చూడగలిగినటువంటి స్థితికి ఎదగటానికి కావలసినటువంటి ప్రాథమిక సోపానాలు మనం ఖచ్చితంగా నేర్చుకున్నాము. ఈ నేర్చుకున్నటువంటి దాంట్లో వినాయకుడు యొక్క రెండు కథలు గుర్తుంచుకోండి. రేపు నేను ఆ రెండు కథల యొక్క మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చెప్తాం. అందరికీ వినాయకుడు యొక్క జననం గురించి తెలుసు. పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు నలుగు పిండి పెట్టుకుని పడినటువంటి ఆ నలుగు పిండిని ఒక బాలకుడి మూర్తిగా తయారు చేసి కాపలా పెట్టింది. ఈ లోపల శివుడు వస్తాడు, బాలకుడు శిరస్సు ఖండిస్తాడు, లోపలికి వెళ్తాడు. పార్వతీదేవి గోల పెడుతుంది. గోల పెట్టినప్పుడు ఉత్తర దిశలో ఎవరు తల పెట్టుకుని పడుకుని ఉంటారో అతని శిరస్సు ఖండించి తీసుకురమ్మని చెప్తాడు. వెళ్ళగా వెళ్ళగా వీళ్ళు వెతగ్గా 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 ఉత్తర దిశలో తలపెట్టుకున్నటువంటి ఒక ఏనుగు శిరస్సు కనిపిస్తే దాని శిరస్సును ఖండించి తీసుకొస్తే దాన్ని అతికిస్తాడు. అతికించిన తర్వాత నువ్వు జగత్ పూజ్యుడు అవుతావు అని చెప్తాడు. ఇతనికి ఉన్నటువంటి వాహనం ఏంటి? ఎలుక. శరీరం కూర్చుంటే చాలా అందంగా కనిపించవచ్చు, కానీ శరీరం ప్రపోర్షన్ గా ఏం లేదు. పెద్ద బొజ్జ, చిన్న శిరస్సు, పెద్ద పెద్ద చెవులు, పొడుగాటి తొండము. మనం చూసి చూసి అలవాటైతే చాలా అందగాడు అనిపిస్తున్నాడు, కానీ యాక్చువల్ గా పెద్ద అందగాడు ఏం కాదు కదా. కానీ అతన్ని సర్వపూజ్యుడు అవ్వాలి అనేటటువంటి స్థితి ఎందుకు వచ్చింది? నెమలి మీద దేవతలకి సేనాని అనేటువంటి కుమారస్వామి సాధించలేనటువంటి ప్రపంచాన్నంతటినీ చుట్టివేసేటటువంటి సామర్థ్యము తన శరీరంతో అతను చేసుకోగలిగాడు. మీరు కూడా ఇవాళ నుంచి అదే తెలివితేటలను ఉపయోగించుకోబోతున్నారు. ఏంటా తెలివితేటలు? తల్లి తండ్రి చుట్టూ తిరిగాడు, ప్రపంచం అంతా చుట్టేసినట్టే కదా. ఈ తల్లి తండ్రి చూడటం మన దేహంలో ఉన్నటువంటి జగత పితరం వంటి పార్వతి పరమేశ్వరం అనేటటువంటి సూక్తి మనం రేపు తెలుసుకుంటాం. కానీ అందులో ఆధారం ఏంటంటే మన దేహమే దేవాలయము అనేటటువంటి దానికి కావలసినటువంటి మార్గంలోకి రేపు ప్రవేశిస్తాం మనం. ఇవాళ నుంచి దానికి కావలసినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ ఆధ్యాత్మిక సాధన గణేశుణ్ణి నీళ్లలో నింపేటటువంటి నిమజ్జనం అనేటటువంటి ప్రక్రియ మనలోని అనేక అడ్డంకులను తీసేస్తుంది. ఇది ఒక కళ గుర్తుంచుకోండి. రెండవ కథ వినాయకుడికి సంబంధించినటువంటి ఇంకొక కథ ఏంటి అంటే వినాయకుడి యొక్క ఆకారంలో ఉన్నటువంటి గురుతత్వం. ఈ రెండింటినీ కూడా ఇవాళ టైం చాలా ఎక్కువ అయిపోయింది కనుక క్లాసు చెప్పలేదు అనకుండా చెప్పాను అనకుండా చెప్పడానికి చాలా చెప్పేశాను. పాయింట్స్ అర్థమయ్యాయి కదా. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లలిత సహస్రనామ పారాయణ, పూర్ణిమ ధ్యానము, దాని తర్వాత కొన్ని విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఆ శ్లోకం అర్థం తెలుసు కనుక శాస్త్ర మీద దృష్టి, ఆ శ్లోకం చదవగానే శాస్త్ర మీద దృష్టి వెళ్ళిపోవాలి. అది ఒక ప్రాక్టికల్ శ్లోకం. అది ఇక్కడే కూర్చుని చేసే శ్లోకం కాదు, చదివే శ్లోకం కాదు. అది ఆ శ్లోకం అంటూ ఉండగానే మీరు ఆ స్థితిలో వెళ్ళిపోవాలి. సమం కాయ శిరోగ్రీవం అనగానే శిరస్సు వెన్నుపూస స్ట్రైట్ అయిపోవాలి. ధారయన్ అచలం స్థిర అనగానే ఈ ధ్యానము పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవను అనే మన భావన రిపీట్ అవ్వాలి. ఈ ధ్యానము పూర్తయ్యేంత వరకు శరీరమును కదపను అనే భావన రిపీట్ చేసుకోవాలి. నిద్ర మత్తులోకి వెళ్ళను. ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోగం మనం చేసుకుంటున్నాం కనుక కళ్ళు మూసుకుని కూర్చోవటం లేదు. మనం ఒక విషయం గుర్తు రాకపోతే, ఒక సమస్యకు పరిష్కారం దొరక్కపోతే కళ్ళు మూసుకుని ఎలాగా ఒక వైజ్ఞానికుడు కానీ ఒక డాక్టర్ కానీ ఆలోచిస్తాడో ఆ మానసిక స్థితి గుర్తుంచుకోండి. ఉత్తనే ఖాళీగా కూర్చుంటున్నారు మీరు అది తప్పు. మీకు ఆ భావం అర్థం అవటం లేదు. యద్భావం తద్భవతి. మీరు ఖాళీగా ఏం కూర్చోవటం లేదు. మీరు ఒక అద్భుతమైనటువంటి ఆత్మసంయమన యోగాభ్యాసం చేయడానికి కూర్చుంటున్నారు. మీరు ఆ భావం కావాలి. కళ్ళు మూసుకుని స్థిరముగా చేతులు కాళ్ళు కదపకుండా కూర్చోండి. సంప్రేక్షణికాగ్రం త్వం అనకల. మీరు శ్వాసం తీసుకోండి. ఆ మాట అర్థం చెప్తున్నా. అదే ఆ శ్లోకం చదువుకుంటే అలా వెళ్ళిపోవాలి మీరు. సంప్రేక్షణికాగ్రం త్వం అంటే మన నాసికానంద్రములలో వస్తున్నటువంటి గాలిని లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, దాన్ని గమనించండి. ఎలా గమనిస్తాం? దిశానవలోకయన్. అంతవరకు మీకు అర్థమైంది కదా ఈ శ్వాస లేకపోతే మీ బతుకు లేదు అని. ఈ శ్వాసే మీ ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళకపోతే బయటికి వెళ్ళచ్చు. అంటే నిరూపణ అక్కర్లేదు. నిజమైన ప్రూఫ్స్ కావాలా? మీరు నిరూపించండి. మాస్టారు శ్వాస లేకపోతే నేను ఎలా ఉంటాను? నిరూపించక్కర్లేదు. మీ ముక్కు మూసేస్తే మీకే తెలుస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఆ శ్వాసను దర్శిస్తున్నారు మీరు. సంప్రేక్షణికాగ్రం త్వం దిశానవలోకయన్. ఎటు మనస్సు వెళ్లకుండా, చుట్టుపక్కల చూడకుండా ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకోవటానికి వచ్చి మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతే ఏదేదో చూస్తూ ఉంటే ఇంకా మీ జీవితాలు ఎందుకు? వచ్చింది ఇది నేర్చుకోవటానికి, ఇది అర్థం చేసుకోవటానికి. ఆ తీవ్రత అర్థం చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను? ఇది రాకపోతే నెక్స్ట్ స్టేట్స్ లేవు. ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ ఏం చదువుతారు మీరు? సంప్రేక్షణికాగ్రం త్వం దిశానవలోకయన్. ఆ శ్వాసని గమనించండి ఎలా వెళ్తోందో. మేము ఖాళీగా కూర్చోవద్దు, దయచేసి బ్లాంక్ గా ఉండవద్దు. మీరు ఒక ఆధ్యాత్మిక ప్రయోగం చేస్తున్నారు. మనస్సు అందులో లగ్నం కాకపోతే అయ్యేటట్టు చూసుకోండి దాన్ని. మొత్తము ఆధ్యాత్మిక సాధనకి మొదటి మెట్టు, తొలి మెట్టు కూడా ఇదే, చివరి మెట్టు కూడా ఇదే. ఇక్కడి నుంచే మొదలెడతాం, ఇక్కడే పరిసమాప్తి అవుతుంది. మీకు చెప్పాను నేను ఒక ఉదాహరణ. డ్రైవింగ్ రానివాడు కూడా డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటాడు. డ్రైవింగ్ వచ్చేసాక కూడా డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటాడు. మార్పే ఉండదు. మానసిక స్థితిలో మార్పు ఉంటుంది. ఇప్పుడు మీకు శ్వాస గురించి ఏమీ తెలియదు. రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాలలో శ్వాస గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. కానీ చేయవలసింది మాత్రం ఇంతే, ఇంకేం చేయం మనం. ఇంకెంత తీవ్రత తెచ్చుకోండి, తూలవద్దు. మత్తులో గెలుతున్నారు, చూస్తున్నారంటే శ్వాస మీద కూడా దృష్టి లేదని అర్థం. మొత్తము మీ గమనము సర్వ ఇంద్రియాలు కూడా శ్వాస, లోపలికి వెళుతున్నటువంటి శ్వాస, బయటికి వస్తున్నటువంటి శ్వాస మీద ఆధారపడి ఉండాలి. గణపతి నవరాత్రులు చవితి నుంచి మొదలెట్టి 9 రోజులు ఆ నవరాత్రి సాధన పూర్తి చేసుకుని ఇవాళ 9 ప్లస్ చవితి 4, 9 ప్లస్ 4 13, ఇవాళ చతుర్దశి నాడు అనంతముగా ఈ సాధన చేసుకుంటాము అనేటటువంటి ఒక సాధన పతంజలి యోగ సూత్రాలలోనే ఇవ్వబడి ఉన్నది. దానికి ఋషులు అనంత పద్మనాభ వ్రతంగా చెప్పారు. దానికి సంబంధించినటువంటి సూత్రము వినండి, నాతో ఉచ్చారణ చేయొద్దు. సాధనా పాదములో 47వ సూత్రము, ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం. ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం. ఈ స్థితి ఇలాగ ప్రతి సంవత్సరము అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటున్నప్పుడు ఈ స్థితి వచ్చిందో లేదో చూసుకోవాలి మనం. ఈ 47వ సూత్రంలో ఉన్నటువంటి స్థితి ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి ప్రయత్నము లేకుండానే పని చేసుకోగలిగేటటువంటి స్థితి ప్రయత్న శైథిల్యము. డ్రైవింగ్ వచ్చేసిన తర్వాత కబుర్లు చెప్తా డ్రైవ్ చేస్తాం, ప్రయత్నం ఏమి ఉండదు అక్కడ, ప్రయత్న శైథిల్యం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఈ శ్వాసను మీరు అలాగే చేయగలగాలి. ఇప్పుడు మీరు అప్రయత్నముగా శ్వాస పీల్చుకుంటున్నారు, మీ ప్రయత్నం ఏం లేదు. అది ఆగిపోతే చత్తాం. అది ఉన్నంత వరకు ఎంత రోగస్థితమైనటువంటి శరీరం అయినా, ఎంత బాధ ఉంటున్నా కూడా చచ్చినట్టు అనుభవించాల్సిందే. ఆ శ్వాస మీ చేతిలో లేదు. అందరూ కళ్ళు మూసుకుని స్థిరంగా కూర్చోమని చెప్పాను నేను. కళ్ళు తెరిచి ఉన్నారు ఇంకా కొంతమంది. మెడ స్ట్రైట్గా ఉండాలి, స్థిరంగా కూర్చోవాలి, చుట్టుపక్కల చూడవద్దు. పక్క వాళ్ళ సంగతి మీకెందుకు, మీ శ్వాసను చూసుకోండి. ఒక వైజ్ఞానికుడు చేసే పరిశీలన స్థాయిలో చేయబోతున్నారు మీరు. అందుకే దీన్ని శాస్త్రము అంటాం. నిరంతరము శ్వాస మీద దృష్టి, లోపలికి వెళ్తున్న శ్వాస పరిపూర్ణముగా మీ గమనంలో వెళ్ళాలి. మధ్యన ఎక్కడికి మనసు వెళ్ళకూడదు. బయటకు వస్తున్నటువంటి శ్వాస కూడా అలాగే బయటికి రావాలి. ఈ క్షణం మాత్రము కూడా మిస్సింగ్ ఉండకూడదు శ్వాసని గమనించటంలో. అది సూత్రము అంటే, ఒక దారాన్ని పట్టుకుని ఎలా లోపలికి వెళ్ళిపోగలమో ఆ శ్వాసను పట్టుకుని మీరు లోపలికి బయటికి లోపలికి బయటికి వస్తున్నారు. ఈనాడు మన విద్యా విధానము, జీవిత విధానము అంతా కూడా బహిర్గతంగా ఉంది. ఇది తప్ప ఇంకా మనకి జీవితం లేదు అనే అతి దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నాం. లోపలికి ఉంది అసలు యాత్ర, బయట ఏమీ లేదు. పెరిఫరీ అంటాం బయట ఉన్నదాన్ని. పెరిఫరీ అంటే బయట ఉన్నది మాత్రమే. దాని మీద ఇంత గందల్లాడిపోయి, ఇంత అవస్థలు పడిపోయి, ఇంత ఖర్చులు కార్యచర్యలు పెంచేసుకుని గందరగోళం పడిపోతున్నాం. ఆ సూత్రాన్ని మీరు పట్టుకోగలిగితే బ్రహ్మసూత్ర పదైశ్చైవ. ఈ బ్రహ్మసూత్రము అనేటటువంటి పథము, పథము అంటే మార్గము, రాజమార్గము. అలా వెళ్ళిపోతూ ఉండటమే, రోడ్డు బాగుంది అని చెప్తాం కదా. అలాంటి రోడ్డు మీరు లోపలికి వేసుకుంటున్నారు శ్వాస ద్వారా. మీరు వేసుకోకల్లే, అదే వేస్తుంది. ఆ గమనంలో ఉండండి మీరు. మత్తులోకి వెళ్ళొద్దు, నిద్రపోవద్దు. మీరు ఆ వైజ్ఞానిక ప్రయోగాన్ని అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నానో అందుకు ఎన్నిసార్లు చెప్పేది, మీరు శ్వాస ద్వారా లోనికి వెళ్తున్నారు, శ్వాస ద్వారా లోనికి వెళ్తున్నారు. యాంజియోగ్రామ్ అది చేస్తున్నప్పుడు ట్యూబ్ ద్వారా డాక్టర్లు ఎలాగైతే తొడలోని నరం నుంచి హృదయం వరకు ఆ ఇన్స్ట్రుమెంట్ని పంపిస్తారో, శ్వాసను మీరు పంపించుకుంటున్నారు. వెళ్ళండి దాంతో పాటు లోపలికి. అసలు దాన్ని చూస్తే అదే తీసుకెళ్తుంది మిమ్మల్ని, దాన్ని ఫాలో అయిపోవటమే. అందుకు ఇవన్నీ సూత్రాలని చెప్పింది. ఎలా ఫాలో అవ్వాలో అనేది, ఎన్ని రకాలుగా మార్పులు తెస్తుందో అనేది పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు, మనకు అర్థమవుతుంది. ఈ శాఖను గమనిస్తూ ఉంటే పతంజలి యోగ సూత్రాలలో ఏ సూత్రం వద్ద మీరు ఉన్నారో అర్థమవుతుంది. ఒకటో క్లాస్లో ఉన్నారా, రెండో క్లాస్లో ఉన్నారా, మూడో క్లాస్లో ఉన్నారా, అదే అర్థమవుతుంది. శారీరకముగా ఇబ్బంది ఉంటే కాళ్ళు దాపుకోండి, ఎదుటి వాళ్ళకి తగలకుండా. అందరూ దాపుకోమని కాదు నేను చెప్పింది, బాధ ఉన్నవాళ్ళు మాత్రమే. భరించడానికి బాధ అవుతేనే ఎదుటి వాళ్ళకి తగలకుండా చూసుకోండి. కానీ శ్వాస మీద చూస్తే మనసు వద్దు, ఆ తీవ్రత అర్థం చేసుకోండి. ఇదే బేసిస్. ఏమైనా ఏ విషయం మీరు చదువుకోదలుచుకున్నా ఆ ఆల్ఫాబెట్సే, ఆ అక్షరాలే వాడాలి. మొత్తం కంప్యూటర్ ఇండస్ట్రీ రెండే అంకెలు యూజ్ చేస్తుంది, 0 1, బైనరీ సిస్టమ్ అంటాం. అదే బైనరీ సిస్టము కంప్యూటర్ ని శ్వాస రూపంలో భగవంతుడు ఉపయోగించుకున్నాడు. మీకు మిల్లిమిల్లిగా అర్థమవుతుంది. అది అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉత్తిని కూర్చుని పాడు చేసుకోకండి. కళ్ళు మూసుకుని అర్థం చేసుకోండి, ప్రవేశించండి నాసిక ద్వారా లోపలికి. అది మనం చేయవలసింది. దీనినే పతంజలి యోగంలోని మొదటి సూత్రము మీరు పాటిస్తున్నారు ఇక్కడ. అధ యోగానుశాసనం, మీరు అనొద్దు వినండి అంతే, అర్థం చేసుకోండి. అధ యోగానుశాసనం అది చేస్తున్నారు మీరు. యోగము అంటే కలియక. మీ యొక్క దృష్టి మనస్సు యొక్క కలియక శ్వాసతో జరిగింది, దాన్ని వదలొద్దు, ఆ సంపర్కాన్ని వదలొద్దు. యోగ చిత్త వృత్తి నిరోధ, యోగ చిత్త వృత్తి నిరోధ, అది మీరు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. బయటకు ఎక్కడికో మనసు వెళ్ళిపోతుంది, శ్వాస మీద మనసు ఉండటం లేదు. తిరిగి తిరిగి మళ్ళీ నిరోధించి చిత్తవృత్తులను శ్వాస మీదకి తెస్తున్నారు. ఇది ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుంది అన్నది మీ తీవ్రత బట్టి ఉంటుంది. ఒక రోజులో వస్తుందా, రెండు రోజుల్లో వస్తుందా, సంవత్సరం, కానీ వదలొద్దు ప్రయత్నము, నిరాశ పడవద్దు. ఇప్పుడేగా మొదలెట్టే మనం, ఒక నెలగా అయింది. అధ యోగానుశాసనం, అనుశాసనము డిసిప్లిన్ ఏంటి అంటే శ్వాసనే చూస్తాను, ఇంకా ఏది మనసులోకి రానివ్వను అని నిర్ణయం తీసుకుని కూర్చున్నాం. ఆ నిర్ణయం తీసుకోవడానికి వాడుకున్న శ్లోకం ఏంటి, భగవద్గీతలోని శ్లోకము, సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం దిశానవలోకయన్. ఏమి ఎటువైపు మనస్సును వెళ్ళనివ్వకుండా, ఏ దిశకి మనస్సు వెళ్ళనివ్వకుండా నాసిక వైపు చూస్తూ ఉంటాను. నాసిక వైపు ఏముంది, శ్వాస ఉంది, శ్వాస లోపలికి వెళ్తుంది బయటికి వస్తుంది అనే కలయిక చేసేటటువంటి అనుశాసనాన్ని నేను పాటించబోతున్నాను. అధ యోగానుశాసనం, అధ యోగానుశాసనం, అధ యోగానుశాసనం అని మొదలెట్టాం మనం. మొదలెట్టగానే ఏమవుతుంది, చిత్తవృత్తులు ఎక్కడెక్కడికో మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మంత్ర జపం అందులో కలుపుదావా, లోతుగా గాలి పీలుద్దామా, తక్కువగా ఏమి చేయొద్దు మీరు. ప్రయత్న శైథిల్యము, ప్రయత్న శైథిల్యము అనంత సమాపత్తిభ్యాం. అది ఇవాళ మనం వ్రతం తీసుకోబోతున్నాం 12 గంటలకి. ప్రయత్న శైథిల్యం, మీరేం ప్రయత్నించవద్దు, గమనించండి అంతే. ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోవద్దు, ఏమి చేయొద్దు. అది ఆ ట్రిక్ నేర్చుకోవాలి మీరు. కూర్చోగానే ఏమవుతుందంటే మనం ప్రయత్నించటం మొదలు పెడతాం అని పిలుచుకొని ట్రై చేస్తాం, ఏమొద్దు. అది ఎలా వెళ్తే అలా వెళ్తుంది. గమనిస్తూ ఉండటమే, చూస్తూ ఉండటమే, చిత్త ఎటు వెళ్ళినా కూడా దాన్ని నిరోధించటమే, చిత్త వృత్తుల్ని నిరోధించటమే. అది రెండో సూత్రము పతంజలిది. యోగ చిత్త వృత్తి విన్నవాళ్లే ఆచరించాలి తప్ప మీరు దయచేసి చెప్పడానికి ప్రయత్నించకండి ఇతరులకి. మీరైనా వినాలి, విన్నవాళ్లే ఆచరించాలి తప్ప మీరు దయచేసి చెప్పడానికి ప్రయత్నించకండి ఇతరులకి.
అధ యోగానుశాసనం.
అక్రమ శిక్షణ తెచ్చుకోండి, మనసు ఎటు వెళ్ళిపోతుంది, శ్వాస మీద తెచ్చుకోండి. ఇంకా తీవ్రంగా గమనించండి, ఆ ఆర్తి శ్వాసని పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తోంది? లోపలికి. అది ఇందువల్ల అది లోపలికి వెళ్తే మనం జీవించి ఉన్నాం. ఎలా బతుకుతున్నాం? అది లోపలికి వెళ్తే అది తెలియటంలే మనకి. అది తెలిసినవాడు యోగి అయిపోతాడు. ఇందుకు లోపలికి వెళ్తోంది దాని అంటే అదే. ఏ శక్తి మనలోకి శ్వాసని పీల్చుకునేటట్టు చేస్తోంది? ఇవన్నీ బోధపడతాయి మీకు దాన్ని చూస్తూ ఉంటే. మొత్తము సైన్స్ అంతా కూడా పరిశీలన పరిశీలన పరిశీలన, అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్. ఏ సైన్స్ అయినా సరే, బయోకెమిస్ట్రీ అయినా అంతే, ఫిజిక్స్ అయినా అంతే, కెమిస్ట్రీ అయినా అంతే, మీరు పరిశీలించటం నేర్చుకోండి. శ్వాసన అధ యోగానుశాసనం. అనుశాసనం అంటే డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ పట్టుకున్నాం మనం. ఇంగ్లీష్ లో డిసిప్లిన్ అంటే సబ్జెక్ట్ అని కూడా అర్థం ఉంది. మీరు ఏ డిసిప్లిన్ కి చెందిన వాళ్ళు? మనం ఏ డిసిప్లిన్ కి చెందిన వాళ్ళం అంటే శ్వాసను చూసేటువంటి డిసిప్లిన్ కి చెందిన వాళ్ళం కనుక శాస్త్రము చదువుకునే వాళ్ళము, శ్వాసను ఉపయోగించుకునే వాళ్ళము, శ్వాస అస్త్రముగా ఉపయోగించుకునే వాళ్ళము, శాస్త్రము చదువుతున్నటువంటి వాళ్ళము. అది శాస్త్రం అధ్యయనం చేస్తున్నాం మనం ఇప్పుడు. దూరండి శ్వాస ద్వారా లోపలికి. మీరు చేసేదేం లేదు, చూస్తూ ఉండటమే.
తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం.
ఇది చేస్తే ఏమవుతారు? మీరు ద్రష్టాస్థితికి వచ్చేస్తారు, ఈశ్వరులు అయిపోతారు, ఈశ్వరత్వం మీకు లభిస్తుంది. ఈ మూడు సూత్రాలలో మొత్తము సాధన చెప్పించాడు ఇంట్రొడక్షన్ గా. మిగతా 199 సూత్రాలలో ఎలా చేయాలో చెప్పుకుంటూ వస్తాడు. అది మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి పూర్ణమికి ప్రతి సూత్రాన్ని ఇలా శ్వాసతో మనం అన్వయించుకుంటూ వెళ్తాం. దీన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయన్ అధ యోగానుశాసనం.
మనం చేసేటో అడుగుతూ ఉంటే ఏం చేస్తాం? యోగ చిత్తవృత్తి నిరోధ.
చిత్తవృత్తుల్ని నిరోధిస్తాను, అటు చూడను, ఎటు వెళ్ళను, మనస్సును ఎటు వెళ్ళనివ్వను.
యోగ చిత్తవృత్తి నిరోధ.
అది ఎప్పుడు ఏ రోజు మీరు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారో ఒక 20 నిమిషాల పాటు, ఆ రోజు మీకు వచ్చేటటువంటి ఫలితం ఏంటి అంటే
తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం.
మీరు ఈశ్వరులు అయిపోతారు. ఆ ఆసనంలో స్థిరంగా కూర్చుంటారు. అవస్థానం ద్రష్ట స్థితిలో, ఈ ప్రపంచాన్ని నియంత్రణ చేస్తున్నటువంటి శక్తి యొక్క స్థితిలో కూర్చుంటారు. ఇది మన యోగ విద్య యొక్క ఇంట్రొడక్షన్, పతంజలి యోగ సూత్రాల యొక్క ఇంట్రొడక్షన్. ఇది చేసిన తర్వాత ఒక విశేషమైనటువంటి మానసిక స్థితితో మన నిత్య జీవితాలు జరుపుకుంటూ ఉంటాం. మీరు ఏ శ్లోకము నాతో పాటు ఉచ్చారణ చేయవద్దు, వినండి అంతే. చేసుకుంటున్నాం 20 నిమిషాలు 30 నిమిషాలు మనం పెట్టుకున్నంత కాలము ఎంత నిర్ణయించుకున్నామో శ్వాసను గమనిస్తూ ఉంటాం. శ్వాస యొక్క ప్రతి ఇంచి ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో కూడా శ్వాస మీద నుంచి మీ దృష్టి వెళ్ళకూడదు, ఏమరపాటు ఉండకూడదు. అంత తీవ్రంగా ఉంటుంది అది. అందుకే పతంజలి యోగ సూత్రాలలోనే ఓ చోట చెప్తాడు, తీవ్ర సంవేగానాం ఆసన్న. తీవ్రమైనటువంటి కోరిక మీకు ఉంటే ఇప్పుడే దూరిపోతారు మీరు, తక్షణం అంటాడు వాడు. కానీ మనస్సు ఎటో వెళ్తే లాభమే, శ్వాసతో వెళ్ళాలి. అది తీవ్ర సంవేగం అంటే నా మాటల మీద కాదు, దూరిపోగలిగితే శ్వాసతో మీరు అయిపోయాయి.
తీవ్ర సంవేగానామాసన్న ఆ తీవ్రత మాత్రం ఇది చేస్తున్నప్పుడు తెచ్చుకోండి, అది మళ్ళీ గుర్తుంచుకోండి. ఈ సాధన కేట అయిపోగానే మీ పనులు మీరు చేసుకోవటానికి వెళ్ళినప్పుడు దీన్ని మర్చిపోండి, ఇంకా మీరు చేయక్కర్లే. ఎక్సర్సైజ్ పొద్దున్నే చేస్తాం, చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి కూడా ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చోం మనం. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుంటూ ఎక్సర్సైజులు చేయం ఆఫీసులో. చేయవలసిన పని మన ధర్మం ఏమున్నదో అది చేసుకుంటాం. అలాగే ఈ శ్వాసను గమనించడం అనేది కూర్చున్నప్పుడు మాత్రమే, అది గుర్తుంచుకోండి. దయచేసి మీరు ఇంకో పని చేస్తున్నప్పుడు శ్వాసని గమనించుకోవద్దు.
సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ అధ యోగానుశాసనం.
యోగంలోకి, యోగం యొక్క అనుశాసనంలోకి ప్రవేశిస్తున్నారు.
యోగ చిత్త వృత్తి నిరోధ.
ఇంకా ఎటూ మనస్సును వెళ్ళనివ్వకండి, పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో
లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటికి వస్తున్నటువంటి శ్వాసను గమనించండి.
ఆ గమనించటం యొక్క పరిసమాప్తి ఎక్కడికి వెళ్తుంది మీకు అంటే,
తదా ద్రష్టస్వరూపే అవస్థానం.
ఏ ఈశ్వరీయ శక్తి మిమ్మల్ని పోషిస్తున్నదో దానిలోకి ప్రవేశిస్తారు మీరు. ప్రవేశిస్తే అంతా అయిపోయి ఇంకా అన్ని సంపదలు మీవే.
కానీ ఇది ప్రాక్టీస్ చేసుకున్న 20 నిమిషాలకే ఈ నియమం. లేచిపోయిన తర్వాత శ్వాసను మర్చిపోండి, దాని గురించి పట్టించుకోవద్దు, అది గుర్తుంచుకోండి. ఆ తప్పు చేస్తున్నారు చాలా మంది. దాని తర్వాత మీరు శ్వాసను గమనించారు, ఇంకా మీ పనులు ఏమో, మీరు స్తోత్రాలు చదువుకునేవాళ్ళు స్తోత్రాలు చదువుకుంటారు, వంట చేసేవాళ్ళు వంట చేస్తారు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, చదువుకునేవాడు చదువుకుంటారు.
శ్వాసను పరిపూర్ణ ఏకాగ్రతతో గమనించండి. 5 నిమిషాల వరకు మౌనముగా శ్వాసను గమనిస్తాము.
ఇంకా నేను చెప్పేటటువంటి మాటల కోసం ఏకాగ్రత వినండి. ఈ యోగము ఫలవంతం అవ్వాలి అంటే, ఈ సాధన ఫలవంతం అవ్వాలి అంటే ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉండాలి మనకి. ఇంజనీరింగ్ అది రావాలి అంటే లెక్కలు చేయటం రావాలి, రాకపోతే నేర్చుకోవాలని. అదేవిధంగా ఈ యోగ విద్య మనలో ప్రవేశించాలి అంటే, ఈ ఈశ్వరీయ శక్తి మనకి లభించాలి అంటే ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి మనకి రావాలి. నేను చెప్పే ఏ శ్లోకాన్ని మీరు రిపీట్ చేయొద్దు, వినండి అంతే. ఆ మానసిక స్థితిని మనం స్వస్తి ప్రజాభ్యహ అని చదువుకుంటూ ఉంటాం. ఏ పని పూర్తి చేసినా ఆనవాయితీగా అది నోట్స్తో అనిస్తాను తప్ప దాని వెనకాతలో ఉన్నటువంటి భావాన్ని పట్టుకోము. ఇవాళ ఆ భావాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. స్వస్తి ప్రజాభ్యం నాతో అనొద్దు అని చెప్పాను కదా, వినండి. ఆ మానసిక స్థితి మీకు నేర్పుతున్నాను.
స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేశా.
ఏంటి మనం కోరుకునేది, ఈ ప్రపంచాన్ని న్యాయబద్ధంగా రాజులు పరిపాలించాలి.
స్వస్తి ప్రజాభ్య, ప్రజలందరికీ కూడా స్వస్తి మేలు జరగాలి అందరికీ. నావాడ మీవాడ మానవ జాతికి మాత్రమే కాదు, ప్రజలందరికీ. రాజ్యంలో ఉన్న ప్రజలంటే అంధ, ఖనిజ, వృక్ష, జంతు, దేవ లోకాలన్నీ వచ్చేస్తాయి అందులో.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత, న్యాయపూర్ణమైనటువంటి మార్గంలో ప్రజలకి స్వస్తి కలిగేటట్టు రాజులు పరిపాలించాలి.
న్యాయేన మార్గేణ మహీమహీషా. గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.
ప్రపంచంలో రెండిటికి మంచి జరిగితే అందరికీ మంచి జరుగుతుంది, లోకాలన్నిటికీ. ఆ రెండు ఏంటి అంటే గో బ్రాహ్మణ. గో అంటే సూర్యుడు, ఇంద్రియాలు. ఇంద్రియాలు బలవంతంగా లేకపోతే
సూర్యుడు కరెక్ట్ గా లేకపోతే, సూర్యకిరణాలు కరెక్ట్ గా లేకపోతే మనకి శుభం కలగదు. గో అంటే అర్థం అది బ్రాహ్మణేభ్యో, ఈ సైన్స్ తెలిసిన వాళ్ళు కొద్ది సంవత్సరాలలో మీరు కూడా ఈ సైన్స్ తెలిసినటువంటి వాళ్ళు అవుతారు. ఇంజనీరింగ్ చదివిన వాడిని ఇంజనీర్ అంటాం, డాక్టర్ చదివిన వాడిని డాక్టర్ అంటాం. శ్వాస విద్యను తెలిసినటువంటి, సదా ద్రష్టు స్వరూపే అవస్థానం స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అంటాం. వాడు ఎవడైనా కావచ్చు, మనం కూడా బ్రాహ్మణులమే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మేలు జరిగితే ఇంజనీరింగ్ విద్య అభివృద్ధి అవుతుంది. గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఇటు సూర్యుడు ఈ విద్య ఎప్పుడైతే కరెక్ట్గా ప్రపంచంలో ఉంటాయో అన్ని లోకాలు సుఖంగా ఉంటాయి. ఈ విద్య పోవటం వల్లే మనకి ఎంత ఉన్నా అశాంతి. గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. గో అంటే ఆ సూర్యుడి యొక్క ఈశ్వరీయ స్థితి, బ్రహ్మకుమారి, ఈశ్వరీయ మహావిద్యాలయము, ఇవంతా ఇక్కడి నుంచి వచ్చిన మాటలే. మర్చిపోతారు అది, అదేదో వేరే విద్య అనుకుంటాం మనం. గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. శ్వాస మీద ఇంకా దృష్టి వద్దు అన్నప్పుడు మానేయగలగాలి. చెప్పింది వినండి, మళ్ళీ శ్వాసకు వెళ్తే అట్లా మీరు రెండు చెడుతాయి. గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. సూర్యుడు ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తూ ఉంటాడో, మీ చేతిలో ఉంది అది సక్రమంగా పనిచేయించడం. అనసూయ వాళ్ళు ఆగు అంటే పాపం సూర్యుడు ఆగిపోయేవాడు. మీరు కూడా ఆపగలరు ఈ విద్య నేర్చుకుంటే, కానీ అప్పుడు ఆపం. ప్రెసిడెంట్ భారతదేశంలో ఏం చేయాలంటే చేయాలనుకుని చెప్పి అందరికీ అడ్డు తగులుతూ కూర్చోడు, ఏది ఎలా జరుగుతుందో అలా జరగనిస్తాడు. ఎక్కడైనా పరిస్థితులు అదుపు తప్పితే ప్రెసిడెంట్ రూల్ వస్తుంది. గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. బాహ్య జగత్తులో ఉన్న 14 లోకాలు మన అంతర్జగత్తులో ఉన్నటువంటి 14 లోకాల యొక్క ప్రతిబింబాలు కనుక ఈ శ్వాసను గమనించుకునేటువంటి స్థితి ఏమని కోరుకుంటాం మనం? గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు మొత్తం 10 శ్లోకం జరుగుతాను, ఆ అర్థాన్ని అన్వయించుకుంటూ మీరు వినండి. మీకు ఆ భావం మనసులో ప్రతిబింబించాలి. ఇప్పుడు చెప్పిన భావం, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా, గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. 2 శ్లోకం, కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంత నిర్భయాః. కాలే వర్షతు పర్జన్యః, సకాలములో పర్జన్య వర్షం కురవాలి. పర్జన్యము అంటే ప్రాణశక్తి, ప్రాణశక్తికి ఆధారము శ్వాస. మీ శ్వాస ఎప్పుడైతే మీ శరీరంలోకి వెళ్తుందో సకాలంలో వర్షం కురుస్తుంది మీ శరీరంలో. మీ శరీరంలో సకాలంలో ఎప్పుడైతే వర్షం కురుస్తుందో బాహ్య జగత్తులో ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. విత్తనాన్ని బట్టే మహావృక్షం ఏర్పడుతుంది. మీలోకి శ్వాస వెళ్ళి ఆ పర్జన్య వర్షము లేదు కనుకే బాహ్య జగత్తులో వర్షము లేదు. ఇప్పుడు ఆ భావన అర్థం చేసుకోండి. మీరు ఎంత అద్భుతమైనటువంటి సాధన చేస్తున్నారో మీకు తెలియాల్సిన పనులే. ప్రకృతి చేస్తుంది, విత్తనం నాటేక మీరేం చేస్తారో నీళ్ళు పోస్తూ కూర్చుంటారంటే చేసేదేదో విత్తనమే చేసుకుంటుంది, చేసేదేదో శ్వాసే చేసుకుంటుంది. కాలే వర్షతు పరిజన్య పృథివీ సస్యశాలిని, ఈ శ్వాస ఎప్పుడైతే లోపలికి వెళ్తాం మీరు గమనించుకుంటూ ఉంటారో ఆ పర్జన్య వర్షం కలుగుతుందో ఈ శరీరము అనేటటువంటి క్షేత్రము ఈ పృథ్వీ సత్యశాలిని. డయాబెటీస్ ఉండవు, క్యాన్సర్లు ఉండవు, బ్లడ్ ప్రెషర్స్ ఉండవు, ఏవి ఉండవు ఆ పర్జన్య వర్షంతో. అందుకే ఈ సాధనను
ఏ సాధనను
సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్
అనే సాధనను యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ సాధన ఎవడోనే చేసుకుంటాడో ఇంతకంటే మంచి అయినటువంటి సాధన నేను ఎప్పుడూ చూడలేదే అనిపిస్తుంది మీకు.
పృథ్వీ సత్యశాలిని
అనే మాటకు అర్థం అది నీ శరీరంలో నీ క్షేత్రంలో ఏ విధమైనటువంటి రోగాలు ఉండవు, చిన్న రోగము ఉండదు, పెద్ద రోగము ఉండదు, సత్యశాలిని.
కాలే వర్షదు పర్జన్య పృథ్వీ సత్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా.
ఈ దేశము, ఈ శరీరము అనేటటువంటి దేశంలో ఏ విధమైనటువంటి క్షోభ ఉండదు.
దేశోయం క్షోభరహితో,
ఈ అయం దేశం క్షోభరహితం అయినప్పుడు అయం ఆత్మ బ్రహ్మ, ఈ అయం ఈ ఆత్మే ఆ విశాలమైన ఈశ్వరీ శక్తితో సృష్టిలోని అన్ని క్షోభలు, టెర్రరిస్ట్ ఉండరు, ర్యాషనలిస్ట్ ఉండరు, గొడవ చేసే వాళ్ళు ఉండరు, ఉండవలసిన అవసరమే లేదు. అందరూ సుఖంగా ఉంటే గొడవలు ఎందుకు?
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా.
బ్రాహ్మణులు అంటే చెప్పాను శ్వాసను గమనించగలిగే ధీరులు, శ్వాసను అస్త్రముగా ఉపయోగించుకునే శాస్త్రము తెలిసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. నాలుగు శ్లోకాలు ఏదో చదివించి ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్పేటటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కారు. నువ్వు శ్వాసను అస్త్రముగా ఉపయోగించుకోవాలి. మనము పతంజలి యోగ విద్య ద్వారా ఆ పంథాలోనే వెళ్తున్నాము.
బ్రాహ్మణ సంతు నిర్భయ. కాలే వర్షదు పర్జన్య పృథివీ సత్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ.
మూడోది
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్.
నేను ఈ యోగ సాధన చేసేటటువంటి వ్యక్తుల యొక్క మానసిక స్థితిని తెలుపుతున్నాను. మనం ఇలా ఆలోచించాలి, ఇవే ఫలితాలు వస్తాయి నీకు, నీ శరీరంలోనూ వస్తాయి, బాహ్య జగత్తులోనూ వస్తాయి.
సర్వే భవంతు సుఖినః,
అందరూ సుఖంగా ఉండాలి. అందరూ అంటే అందరూ. ఏ శ్రీదేవి గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, వాడు నాకు పరమ శత్రువు అండి, వాడిని ఎలా అయినా మీరు లేపేయండి, మీరు చాలా పెద్ద యోగులు అన్నట్ట. అంటే నేను చెప్పింది చేస్తావా అన్నట్ట. అతని ఫోటో ఒకటి తీసుకురా అన్నట్ట శ్రీదేవి గారు. సరే ఫోటో తీసుకొచ్చాడు. అతి ప్రయత్నం మీద నీ పూజా గదిలో పెట్టుకుని ఇతనే శ్రీదేవి అనే భావనతో నువ్వు పూజ చేయి, ఏమవుతుందో చూడన్నాడు. తన శత్రువు యొక్క ఫోటోని శ్రీదేవి గారి ఫోటో తీయించారు. తను ఎవరిది అవుతే శత్రువు అనుకుంటున్నాడో ఆ శత్రువు యొక్క ఫోటోని అతని పూజా మందిరంలో పెట్టించాడు. శ్రీదేవి పెట్టించి ఈ శరీరంలో ఈ రూపంలో నేనే ఉన్నాను అని భావన చేస్తూ నమస్కారం మాస్టర్ శ్రీవి అనుకోమన్నాడు. 3 నెలల లోపల వాడు ప్రాణస్నేహితులైపోయారు.
సర్వే భవంతు సుఖినః,
ఆ మానసిక స్థితి అందరూ సుఖంగా. నోట్తో అంటే కాదు, మీరు అర్థం చేసుకోండి. ఇది ఎందుకు మనం రిపీట్ చేస్తామంటే ఇది ఆ మానసిక స్థితి నాకు వచ్చిందా లేదా అని చూసుకోవటానికి.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః.
ఏ విధమైనటువంటి వ్యధ ఎవరికీ ఉండకూడదు.
సర్వే భద్రాణి పశ్యంతు,
అందరూ మంచినే చూదురు కాక. వారి జీవితాల్లో మంచి జరుగుతుంది. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మీరంతా మంగళం మంగళం మంగళం, అంతా మంచినే చూస్తారు ఈ సాధన చేస్తే.
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్.
ఎవ్వరికి ఏ విధమైనటువంటి దుఃఖము రాకుండా ఉండుగాక.
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్.
ఇంకా ఏం జరుగుతుంది ఈ సాధన చేస్తే? మీరు
అపుత్రాః పుత్రినస్సంతు, పుత్రినస్సంతు పౌత్రినః, నిర్ధనాః సధనాస్సంతు జీవంతు శరదాం శతం.
పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. నేను మీకు హిందూ పేపర్లో 1895 సంవత్సరంలో పడిన రిజల్ట్ గురించి చెప్పాను. ఈ సాధన మీరు ఎప్పుడైతే చేసుకుంటారో 800 మంది పిల్లలు పుట్టారు అనేటటువంటి దంపతులకి పిల్లలు పుట్టారు 3 నెలల లోపల ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది వాళ్ళకి. ఆ బీజారోపణ చేసుకోవటం నేర్చుకోండి. ఆ శాస్త్రం
అపుత్రాః పుత్రినస్సంతు, పుత్రినస్సంతు పౌత్రినః, మరి పిల్లలు ఉన్న వాళ్ళకి మనవలు ఉండుగాక. నిర్ధనా సధనా సంతు,
డబ్బు లేని వాళ్ళకి డబ్బు వస్తుంది, డబ్బు ఉండేటట్టు అవుగాక.
జీవంత శరదాంశతం,
అందరూ 100 ఏళ్ళు బతికి తీరాల్సిందే. రామరాజ్యం యొక్క లక్షణం అది, అకాల మృత్యు ఉండదు. ఈ శ్వాసని గమనించి చేసుకునేటటువంటి వాడికి యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇంతకంటే గొప్ప ఏం కావాలి మీకు?
అపుత్రాః పుత్రిణ సంతు,
పుత్రిణ సంతు పౌత్రిణ,
నిర్ధన సధనా సంతు, జీవంతు శరదాం శతం
అనేటటువంటి భావన మనసులో నిరంతరం ఉండాలి. యోగ విద్య నేర్చుకుంటున్నటువంటి మనకి
మళ్ళీ చదువుతాను ఆ శ్లోకాలను. నేను ఇందాక చెప్పినటువంటి భావాలను మీ మనసులో మెదలాలి చదువుకుంటున్నప్పుడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా, గోబ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.
ఈ భావన తో జీవిత సాధన పూర్తయిన తర్వాత మన దైనందిక కృత్యాలు చేసుకుంటూ రాత్రి పడుకునేటప్పుడు ఈ భావనతో ఉండాలి మనం. అవి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యన మనం ఆ భావనతో ఉన్నామా లేదా. ఇప్పుడు అందరం కలిసి ఈ స్తోత్రాన్ని ఆ భావనతో ఉచ్చారణ చేద్దాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేశాః, గోబ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనాః సధనాః సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.
సూత్రాలు పెట్టుకోవాలి చేతికి. ఇంతలో ఎవరి సూత్రాలు వాళ్ళు తయారు చేసుకోండి, దారాలు ఇస్తారు వాళ్ళు. కండిషన్ ఏంటి అంటే దానికి 14 ముళ్ళు ఉండాలి. అర్థమైంది కదా? ఒకళ్ళు ఎవరైనా చేసి చూపించేస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళు తోరణాలు తయారు చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎవరిది వాళ్ళు తయారు చేసుకోండి. కట్టుకునేటప్పుడు మాత్రం పరస్పరం భావం ఎంత ఒకళ్ళకి ఒకళ్ళు కడతారు. అది నేను చెప్తాను, వ్రతం చేయిస్తున్నప్పుడు
ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వ్రతము 14 సంవత్సరాల పాటు మనం కంటిన్యూస్ గా చేసుకోబోతున్నాం. ఎక్కడ చేసుకుంటాం ఈ వ్రతం 14 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా? తప్పదు. అంటే గణపతి నవరాత్రులు అయ్యాక చేసుకోవాల్సినటువంటి వ్రతం అది. 14 సంవత్సరాల పాటు మనం చేసుకోబోతున్నాం, అందుకు 14 గ్రంథులు వేస్తాం. అది ఎందుకు వేస్తాము అంటే 6 చక్రాలు షట్చక్ర జాగరణ, 5 కోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు, 3 గ్రంథులు మొత్తం 14. మన విద్య అది మనం నేర్చుకోబోతున్నది. ఆ విద్యకు అవరోధాలు లేకుండా మనం ఉపాసన చేసుకున్నాం గణపతిని. అది మన సాధనా విధానము, మన భారతీయ ఋషులు ఏర్పరిచినటువంటి వ్రతాలు. ఇంత ప్రతి మాసంలో ఒక వ్రతం ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తి మీరు దాటుకుంటూ వెళ్తారు. ఈ అనంత పద్మనాభ వ్రతము ఆసన స్థిరీకరణకి ఉపయోగపడుతుంది. పతంజలి యోగ సూత్రాలలో సాధన పాదములో 47వ సూత్రములో ఉందది. అనంత పద్మనాభ వ్రతం చదువుతున్నప్పుడు ఒక చెట్టు, ఒక ఆవు, ఒక బ్రాహ్మణుడు, ఇంకా ఇద్దరు, ఆ పేరు మర్చిపోయాను నేను, సరే వాళ్ళు ఇద్దరు వస్తారు గంటలు. ఇది మీ జీవితాలలో ఎక్కడ తప్పులు మీరు చేయబోతున్నారు యోగ శాస్త్రంలో దాన్ని గమనింపజేసేట ఆ వ్రతం అందుకు చేస్తాం. ఆ 4 తప్పులు మనం చేయకూడదు. ఆ మానసిక స్థితిలో ఈ వ్రతం చేసుకుంటాం మనం. ఏదో వ్రతం చేసుకోవటం కాదు, మీరు పతంజలి యోగ సూత్రాన్ని అభ్యాసం చేసేటటువంటి శాస్త్రీయమైనటువంటి బ్రాహ్మణులు చేసుకునేటటువంటి వ్రతం అని గుర్తుంచుకోండి. అందువల్ల ఈ తోరణము మీరు కట్టుకున్న తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత తీసేసి దాన్ని మన పూజా గదిలో పెట్టుకుంటాం. ఈ తోరణం మనకి ప్రతిరోజు గుర్తు చేస్తుంది మనం ఈ విద్యని అభ్యాసం చేస్తున్నామని. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరము ఈ తోరణం కట్టుకున్నప్పుడు ఆ తోరణాన్ని మనం ఏం చేస్తామో అప్పుడు చెప్తాను నేను. మీలో ఎంతమంది మిగులుతారో అప్పుడు చూస్తాను నేను. ఈ సాధనకి 1 సంవత్సరం పాటు జరిగేటటువంటి సాధన మాత్రమే కాదు, ఎన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలలో మీకు షట్చక్ర జాగరణ జరిగిపోవాలి, 5 కోశముల అనావరణం జరగాలి, 3 గ్రంథుల భేదన జరగాలి. అది అద్భుతమైనటువంటి వ్రతం మనం చేసుకోబోతున్నాం. దానికి మీరు కావలసిన సూత్రాలు తయారు చేసుకోండి. ఆ వ్రతాలు అంత గొప్పగా ఎందుకు చెప్పారు మన ఋషులు అంటే ఇంత గొప్పవి కనుక. ఏది చేసినా కూడా ఆశామాషిగా చేస్తాం. సృష్టి ప్రజాపతి పరిపాలన అమ్మయ్య సత్యసే బాబు వీళ్ళు వింటలేదు, గోబ్రాహ్మణి అయితే శివమిత్ర నిత్యం ప్రశాంతతుందో అందులో ఊరి నాయమే వీళ్ళు లేట్ చేస్తున్నాడు, మాస్టర్ ఇంకా చెప్తున్నాడు. ఏకాగ్రత కావాలి, శాస్త్రం మీద ఇంకా దృష్టి పెట్టవద్దు. మళ్ళీ నేను సాధన చేయమన్నప్పుడే తప్ప మీకు టైం ఉంటే, ఖాళీగా ఉంటే కూర్చొని చూసుకోండి, ఎక్కడైనా ఒక మూలకు పోయి చేసుకోండి తప్ప. ఇంకో పని చేస్తూ శాస్త్రం చూసుకుంటున్నాను అనే మాట మీరు చెప్పారంటే ఇంత నటించొద్దు, చెప్పింది చెప్పినట్టు మాత్రమే చేయండి. స్వస్తి.